ఆత్మీయ జీవితంలో తొలి అడుగులు ఎలా ఉండాలి అని మనం స్టడీ చేసాం. ఇంకొక టైటిల్తో కూడా దీన్ని మనం తెలవచ్చు, మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో ఏమి కనబడాలి, మార్పు చెందిన వారి జీవితాల్లో ఏమి కనబడాలి అని కూడా మనం టైటిల్ రాసుకోవచ్చు. ఎందుకు నేను ఈ ప్యాసేజ్ని నొక్కి ప్రస్తావిస్తా ఉన్నానంటే, మనందరికీ బాగా తెలిసిన సందర్భం, సౌలు పౌలుగా మారాడు. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలు సువార్తకుడయ్యాడు, అపోస్తలుడయ్యాడు, మిషనరీ అయ్యాడు. ఆయన జీవితంలో మనం చూస్తాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆయన జీవితంలో మార్పు కొట్టొచ్చినట్టు కనపడింది. మారాడు అని మనం చెప్పగలం, పేరే కాదు అన్నీ మారాయి. ఆ మార్పు అంత స్పష్టంగా ఉంది. ఆ మార్పులో మనం మూడు విషయాలు గమనించాం. లాస్ట్ స్టడీలో మూడు విషయాలు మాట్లాడుకున్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 9:18 అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, మొదటి మాట, లేచి బాప్తిస్మము పొందెను. నిజంగా మన మార్పు నిజమే అయితే ఆ మార్పును మనం రహస్యంగా ఉంచుకోలేము. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే రహస్య క్రైస్తవులుగా ఉండలేము. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నన్ను తక్కువ కులానికి చెందిన వాడిని అనుకుంటారేమో, తక్కువగా చిన్న చూపు చూస్తారేమో, ఏదీ మనం అనుకో. ఖచ్చితంగా బాహాటంగా బహిరంగంగా కృతజ్ఞతాభావంతో ఆయనను అంగీకరించానన్న గొప్ప సంతోషంతో బాప్తిస్మ అనే సాక్ష్యాన్ని అందరి ముందు ఇస్తాము, ఇవ్వాలి. పౌలు జీవితంలో అదే జరిగింది. కాబట్టి అతడు లేచి బాప్తిస్మం పొందాను. ఖచ్చితంగా మనం బాప్తిస్మం పొందేది కూడా, అందుకే చాలా మంది ఏమంటారంటే బాప్తిస్మం పిల్లలు ఎలా చేసుకుంటారో అందరికి తెలిసేలాగా, అందరికీ చెప్పుకుంటూ తెలిసేలా ఎలాగైతే బహిరంగంగా చేస్తామో, బాప్తిస్మం కూడా సంఘానికి సమాజానికి తెలిసేలాగా బాప్తిస్మం తీసుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభువును గణపరచటం, ఒప్పుకోవటం, బాహాటంగా ఒప్పుకోవటం, వెలుపటి సాక్ష్యం. కాబట్టి ఆలస్యం చేయడానికి ఎంతమాత్రం సాతాను మోసం చేస్తూ ఉంటాడు, ఆలస్యానికి బైబిల్లో ఆస్కారం లేదు. వెంటనే బాప్తిస్మం తీసుకున్న సందర్భాలు అపొస్తల కార్యాల గ్రంథంలో ఎన్నో ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూసాం. రెండో మాట 9:19 పిమ్మట, బాప్తిస్మం తీసుకున్న పిమ్మట, అతడు దమస్కులోను ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉండెను. బాప్తిస్మం తీసుకున్న సౌలు వెంటనే శిష్యులతో సహవాసం చేస్తున్నట్టుగా, దమస్కులో ఉన్న శిష్యులతో కొన్ని దినాలు ఉన్నట్టుగా రాయబడింది. దాన్ని మనం సంఘ సహవాసము అన్నాం. రక్షణ వ్యక్తిగతంగా జరిగేది కాని రక్షింపబడ్డ వ్యక్తి ఒంటరిగా ఉండుకోవడానికి వీలు లేదు. అతని కొరకు దేవుడు సిద్ధపరిచిన కుటుంబం సంఘం. స్థానిక సంఘంలో సభ్యుడు అవ్వాలి. సంఘం అతన్ని నడిపిస్తుంది, పట్టించుకుంటుంది, బలపరుస్తుంది. సాతాను మోసాల్లో పడుకోకుండా ప్రార్థన చేస్తుంది, గైడ్ చేస్తుంది, కృపావరాలు గుర్తిస్తుంది, పరిచర్య చేసి అవకాశాలు ఇస్తుంది. మనం కుంగుబాటులో ఉన్నప్పుడు ఆదరిస్తారు, మనం హెచ్చిపోకుండా దిద్దుబాటు చేస్తారు. ఆల్రెడీ పరిశుద్ధుల సంఘాన్ని దేవుడు భూమి మీద ఇచ్చాడు. ఆ పరిశుద్ధుల సంఘంలో మనం పరిశుద్ధంగా ఉండడం ఎలాగో నేర్చుకుంటాం. తప్పకుండా ఒంటరిగా ఏ విశ్వాసి ఉండకూడదు, ఒంటరిగా ఉండాలి అన్న తలంపు సాతాను ద్వారా కలిగేది. నన్నెవరు ఏమీ ప్రశ్నించకూడదు, నన్నెవరు అడగకూడదు, నేను నా ప్రభువు తప్ప నాకు మనుషులతో సంబంధం లేదు. అది నిజంగా సాతాను చేసే మోసం. కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసి కొరకు బైబిల్ మాట్లాడటం లేదు, సంఘం కొరకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘం ఆయన శరీరం, ఆ సంఘం ఆయన వధువు. ఆ సంఘానికి ఆయన సంరక్షకుడు, పోషకుడు. ఆ సంఘానికి ఆయన భర్త. ఆయన తన స్వరక్తిమిచ్చి సంపాదించుకున్న సంఘం. కాబట్టి సువార్త చాలా మంది చెప్పడానికి ఇష్టపడతారు, సువార్తికుడును అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతారు. సువార్తలో శక్తి ఉంది, కానీ సువార్తను నమ్మిన వారిని సంఘంలో చేర్చకపోతే, మరలా వెనకబడిపోతారు, మోసపోతారు, సాతాను మోసగిస్తాడు, పడిపోతారు. కాబట్టి దేవుడు నేను బాప్తిష్యం తీసుకుంటే నిలబడగలనా అన్న ప్రశ్న బైబిల్ ఇచ్చే సమాధానం. నిన్ను నిలబెట్టడానికి దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉండకుండా సంఘ సహవాసం కలిగి ఉండాలి. మనం అపొస్తల కార్యాలకు 2వ అధ్యాయంలో ఆది సంఘాన్ని ప్రామాణికంగా చూస్తే రోమా ప్రభుత్వం, వ్యతిరేకతలు, నీరో చక్రవర్తి హింసలు, ఆ వ్యతిరేకతలు, ఆ హింసలు, ఆ దమనకాండ మధ్య వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, నిలబడ్డారు, భూలోకాన్ని తలకిందులు చేశారు అని రాయబడింది. ఎట్లా సాధ్యమైందంటే అపొస్తల కార్యాల గ్రంథం 2:41-42 వారు సహవాసమందును, అపొస్తల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు అని రాయబడింది. 46వ వచనం వారు తప్పక ప్రతి దినం దేవాలయంలో కూడుకున్నారు అని రాయబడింది. కాబట్టి ఈ ఆన్లైన్ మనకి దేవుడిచ్చిన బహుమానం, వరం. ఉద్యోగాలు బిజీ వల్ల పక్క వాళ్ళతో మాట్లాడడానికే సమయం లేనంత బిజీ అయిపోయి, ఈవెన్ సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత అందరికీ నేల చూపులే. సెల్ ఫోన్ తప్ప ఇంకేం కనబడడం లా, సెల్ ఫోన్ తప్ప ఇంకేం కనబడడం లా. బైక్ మీద వెనకాల కూర్చొని కూడా సెల్ ఫోన్ లో చూస్తున్నారు. వాట్సాప్, యూట్యూబ్, సోషల్ మీడియా, టూ మచ్ కంటెంట్, టూ మచ్ అడిక్షన్. అట్లాగా సెల్ ఫోన్ చిక్కుల్లోకి మనుషులు వెళ్తా ఉండగా ప్రభు దీన్ని వరముగా మార్చారు. సెల్ ఫోన్ లో మన సహవాసం చేస్తా ఉన్నాం, సెల్ ఫోన్ తో కాదు, సెల్ ఫోన్ ద్వారా సంఘంతో సహవాసం చేస్తున్నాం, అనుదిన సహవాసం చేస్తున్నాం, 3 కోట్ల ఆరాధన కలిగి ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. ప్రభు మనకి వర్చువల్ గా సెల్ ఫోన్ గ్యాదరింగ్ ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నా. చాలా త్వరలోనే కృష్ణా మెడికల్ కుటుంబాలన్నీ కలుస్తాయి ఒక వేదిక మీద. లాస్ట్ వీక్ నెల్లూరు వార్షికోత్సవంలో నెల్లూరు కుటుంబాలన్నీ కలుసుకున్నారు. ఈ వారం సింగరేణి వార్షికోత్సవంలో సింగరేణి కుటుంబాలన్నీ కలుసుకోబోతా ఉన్నారు. వచ్చే వారం సూర్యపేటలో కట్టబడ్డ సుమారు 10 సహవాసాల కుటుంబాలు ఒక వేదిక మీద కలుసుకోబోతా ఉన్నారు. తప్పకుండా మనం కలుసుకుంటాం, తప్పకుండా మనం ఒకరినొకరు బలపరుచుకుంటాం. దాని కొరకే ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఒంటరిగా ఉండటం సాతాను మోసగించడానికి కారణమవుతుంది. తప్పకుండా సంఘ సహవాసం కలిగి ఉండాలి. అది పౌలు జీవితంలో చూస్తున్నాము. 3వ మాట అపొస్తల కార్యాల గ్రంథం 9:20 వెంటనే సమాజ మందిరాలలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చాను. తన సహవాసం, పౌలు సహవాసం చేసిన సహవాసం ఎట్లాంటి సహవాసం అంటే, నువ్వేమి మాట్లాడకూడదు, నువ్వు కొత్త అడివి, నీకేం తెలీదు, నోరు మూసుకొని కూర్చో అన్న సహవాసం కాదది, నిజంగా సహవాసము సంఘం నాయకులు తయారు చేసే మిషన్ లాగా, కర్మాగారం లాగా ఉండాలి, వర్క్ షెడ్ లాగా ఉండాలి. స్కూల్కి పిల్లలు పంపిస్తే వాళ్ళు ఇయర్ బై ఇయర్ ప్రమోట్ అవుతూ ఉంటారు, ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ ఉంటారు. 10 ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేసుకుంటారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు, అన్ని విషయాలు ఎదుగుతారు. ఒక్క ఇయర్ కూడా ప్రమోట్ కాకుండా అక్కడ ఆగిపోతే, అయితే విద్యార్థిదైనా తప్పై ఉండాలి, లేదా స్కూల్దైనా ఫ్యాకల్టీదైనా తప్పై ఉండాలి, మనకు అర్థమవుతుంది. సంవత్సర కాలం పాటు వస్తే ఎందుకు ప్రమోట్ అవ్వలేదు? తప్పెవరు లేదు. దౌర్భాగ్యం సంఘాలు, బైబిల్లో ఉన్న సంఘాలు చాలా అద్భుతంగా బైబిల్లో రాయబడ్డ యెరూషలేము సంఘం కానీ, అంతియోకయ సంఘం కానీ, తెసలోనిక సంఘము కానీ చాలా అద్భుతంగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆజ్ఞ, గ్రేట్ కమిషన్, మార్కు సువార్త 16:15, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. దాని మత్తయి సువార్త 28:19 కలిపితే శిష్యులు చేయాలి, బాప్తిస్మాలు ఇవ్వాలి, సంఘాలు కట్టాలి, బోధ చేయాలి, బోధకులను తయారు చేసి లోకంలోకి పంపాలి అని ప్రభు చెప్పాడు కాబట్టి నేను చెప్పడానికి నేను ట్రై చేస్తున్నానంటే, పౌలు ఆయన బాప్తీసం తీసుకున్నాడు, ఆయన సంఘ సహవాసం చేశాడు, మూడో మెట్టు ఆయన యేసును ప్రకటిస్తూ ఉన్నాడు, బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. తప్పకుండా మన వేర్లు సంఘంలో ఉండాలి, మన కొమ్మలు లోకంలో ఉండాలి. మన వేర్లు సంఘంలో బాగా వాక్యాహారం తీసుకోవటం, నీళ్లను తాగటం, బలమైన భోజనం చేయటం అవసరం, కానీ మన ఫలాలు సంఘంలో కాదు లోకానికి. మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. లోకం మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. లోకానికి కొరకు మన ఈ లోకంలో ఉన్న సంఘం లోకం పట్ల భారం లేకపోతే, లోకంతో మిలాఖత్ అయిపోతే, లోకంతో రాజీ పడిపోతే, లోక పోకడలోకి వెళ్ళిపోతే చచ్చిన సంఘం. ఆయన ఆ మాటే మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. ఆయన లవదేవిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, మూడవ అధ్యాయము 15వ వచనం. నీ క్రియల్ని నెరుగుతును, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. చల్లగానైనాను వెచ్చగాని ఉండనే మేలు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు. నాకు నిన్ను చూస్తే వాంతి వస్తుంది, నా నోటి నుంచి నేను ఉమ్మేస్తాను అన్నాడు. 17వ వచనం. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డోడివి, దిగంబరివి ఉన్నానని ఎరగక నాకేమో నీ ఆధ్యాత్మిక భ్రష్టత్వం కనబడతా ఉంది, దిగంబరత్వం కనబడతా ఉంది, బలహీనంగా కనబడుతున్నావు. కానీ నువ్వేమంటావు? నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. దేవుడు ఎట్లా చూస్తాడు? బైబిల్లో ఏమని రాయబడింది? బైబిల్ నన్నేమంటుంది? పరలోకం నన్నేమంటుంది? దేవుడు నన్నేమంటాడు? కనీసం సంఘ పెద్దలు నన్నేమంటారు? అదేమీ లేకుండా, ఏమాత్రం ఎదుగుదల లేకుండా, ఆత్మీయ తృష్ణ లేకుండా, తీవ్రత లేకుండా, ఆత్మల కొరకైన దాహం, భారం లేకుండా, ధనవృద్ధి చేసుకున్నాను, ధనవంతుణ్ణి, నాకేం కొదువు లేదు. ఆయన చాలా కోపంగా మాట్లాడుతున్నాడు, సార్దీస్లో ఉన్న సంఘాన్ని తిడతాడు. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీస్లో ఉన్న సంఘాని కోసం మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియను నేను ఎరుగుతున్నా, జీవించుచున్నావని పేరు మాత్రం ఉందిగా నువ్వు మృతుడువే. నువ్వు అనుకుంటున్నావంతే నేను బాగున్నానని. ఎప్పుడో చచ్చిపోయావు. దాన్ని మనం ట్రెడిషనల్ చర్చెస్ అంటాం. బైబిల్లో సంఘం ఎట్లా ఉండాలో చెప్పినట్టుగా అలా ఉండడానికి ప్రయత్నం చేసే నాయకులు కొద్దిమంది ఉన్నారు. అలాగా నడిపించిన మహానుభావులు గత కాలంలో ఉన్నారు. ఇప్పుడు చాలా ఘోరమైన పోకడ్ల సంఘాల్లో వచ్చాయి. వాక్యం ప్రమాణంగా లేదు. వాళ్ళకు నచ్చినట్టుగా జనరంజకమైన బోధ, జనరంజకమైన బోధ. పౌలన్న తిమోతి యవన సేవకును ఉద్దేశించేలా మాట్లాడాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం లో తిమోతిని పౌలు గారు ఏమని మాట్లాడతాడంటే, 2వ వచనం, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు. పరిచర్య ఎప్పుడు చేయాలి? ఆదివారం 8 గంటలకు ఆరాధన, ఆదివారం 10 గంటలకు ఆరాధన, ఆదివారం 12 గంటలకు ఆరాధన, సోమవారము, మంగళవారము, బుధవారము. ఆహా, దేవుడు ఆ రోజు ఆరాధిస్తే దేవుడికి నచ్చదు. కేవలం ఆదివారమే, ఆరాధనలన్నీ ఆదివారమే. ఆది సంఘం అలా లేదు. వాళ్ళు ప్రతి దినం తప్పక, లూకాసు వారు 9:23లో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. నేను అదే అంటున్నా, బైబిల్లో ఉన్న సంఘాలకు, బైబిల్లో సంఘం ఎట్లా ఉండాలని రాయబడ్డ విషయాలకు, నేడు 21వ శతాబ్దంలో చూస్తున్న సంఘాలకు చాలా వ్యత్యాసాలు వచ్చేసాయి. అందులో ప్రధానమైన వ్యత్యాసము, సంఘము అంటే కేవలం ఆదివారం 2 గంటల ప్రోగ్రాం అనుకుంటున్నారు. సంఘము అంటే ఆదివారం కేవలం 2 అవర్స్ ఫెలోషిప్, 2 అవర్స్ ప్రోగ్రాం. అంటే ఏం చేస్తారు? ఆదివారం 10 గంటలకు మా ఆరాధన, 10 గంటలకు వెళ్తాం, 12 గంటలకు అయిపోద్ది, లేదా 1 గంటకు అయిపోద్ది. ఏం చేస్తాం? ఏం లేదు, వెలుగుచుంటాను. అదే నా సంఘం. ఎక్కడుంది బైబుల్లో, సంఘం అలా ఉండాలని? ఆదికాండ 2వ అధ్యాయం చదివితే వారి మనసులు కలిసిపోయాయి, వాళ్ళ ఆస్తులు కలిసిపోయాయి, వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి, ఎవరు ఏది తనది అనుకోలేదు. ఉమ్మడి ఆస్తి, ఏక మనసు, ఏక భావం. దేవుడు అలాంటి సంఘాలుగా ఎస్ఎఫ్జే అన్ని సంఘాలు ఉండాలి. ఎస్ఎఫ్జే పేరు లేకపోయినా ఉన్న సార్వత్రిక సంఘంలో అన్ని సంఘాలు ఉండాలి. అది మన ప్రార్థన అయి ఉండాలి, కాబట్టి తిమోతితో మాట్లాడుతున్నాడు, బాబు నువ్వు సమయము అసమయాన్ని మాట్లాడొద్దు, ఆది సంఘం అనుదినము తప్పక ప్రతిరోజు. పౌలు డే అండ్ నైట్, తిమోతికి అదే మాట, డే అండ్ నైట్. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు. తర్వాత మాట, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. వాక్యం చెప్తే గొప్ప ఆదరణ, గొప్ప సమాధానం, హృదయం ఉప్పొంగిపోవడం, ఆశలు చిగిర్చేయడం. అది బైబిల్ కాదు. బైబిల్ ఖడ్గం, బైబిల్ సుత్తి, పగలగొడుతుంది బండభరణ హృదయాన్ని. బైబిల్ వాక్యం అనే ఖడ్గం పేతురు ప్రసంగానికి హృదయంలో పొడవబడ్డారు. బైబిల్ చాకలి వాడిని సబ్బు కడుగుతుంది, అది జరగాలి, కానీ ఎందుకు ఈయన ఎట్లా చెప్పమంటాడు? ఖండించు, గర్భించు, బుద్ధి చెప్పు అంటాడు. 3వ వచనం, ఎందుకంటే జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. వాక్య ప్రకారంగా సేవకుడు ఉండాలి, వాక్య ప్రకారంగా సంఘం ఉండాలి, వాక్యం ప్రమాణమై ఉండాలి. వాక్యం దేవుడై ఉండేను, వాక్యం దైవం, వాక్యం సత్యం. ఆకాశం భూమి గతిస్తుంది కానీ నా మాటలు గతించు. అది వాక్యానికి ఉన్న ప్రాధాన్యత. వాక్యం ప్రకారంగా మారాలి. ఆహా, జనానికి అనుకూలమైన బోధలు చేసేవాళ్ళు కావాలి. సేవకులకి జనం చప్పట్లు కొట్టడం కావాలి, పొగడ్డం కావాలి. కానీ తిమోతి, నువ్వు అటు రాకుండా పడొద్దు, ఖండించు, గర్భించు, బుద్ధి చెప్పు. నాలుగో వచనం, సత్యానికి చెవినియక కల్పనా కథల వైపు తిరిగి జనం. సత్యం వద్దు, బైబిల్ వద్దు, స్టోరీలు చెప్పండి, స్టోరీలు చెప్పండి. అలాంటి వాళ్ళని ఖండించు, గర్భించు, బుద్ధి చెప్పు. కాబట్టి ప్రభువు పిల్లరా, నిజంగా సంఘం దేవుని ప్రణాళికలో కేంద్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నా మట్టుకు నేను దేవుని కోసం బలంగా ఉండాలి అని ఆశపడ్డాను. ఎట్లాగా? సంఘం లేకుండా. సంఘం లేకుండా బలంగా ఉండడానికి బైబిల్ ఒప్పుకోదు, జరగదు. యోసేపు లేడా, దానియేలు లేడా, దావీదు లేడా, మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, రే పాతాలను మూసేది, పరలోకాన్ని తెరిచేది సంఘం, నా సంఘాన్ని గడతాను, దాని ఎదుట పాతాల లోకపు ద్వారాలు నిలవచాలవు. ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే, నా నామాను కూడుకుంటే, దేర్ షాల్ బి మై ప్రెజెన్స్, నేను అక్కడ ఉంటాను. ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే పరలోకము నా తండ్రి వల్ల అనుగ్రహించబడుతుంది. కాబట్టి చిన్న సంఘమే, కానీ కృష్ణా జిల్లాకు ఆశీర్వాదకరం, కృష్ణా జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్కి ఆశీర్వాదకరం. చిన్న సంఘమే కలిసి ప్రార్థన చేస్తుంటే, కలిసి ప్రణాళికలు వేస్తూ ఉంటే, కలిసి ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, దేవుని రాజ్యం కట్టడానికి ఈ చిన్న సంఘం విశ్వాసంతో అడుగులు వేస్తూ ఉంటే, దేవుని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. కాబట్టి పౌలు ఒంటరిగా లేడు, సంఘంతో ఉన్నాడు. సంఘంలో ఉన్న పౌలు చల్లారిపోలా మండుతా ఉన్నాడు, ప్రతి స్థలంలో యేసే క్రీస్తని ప్రకటిస్తా ఉన్నాడు, ప్రకటిస్తా ఉన్నాడు. మూడు విషయాలు, నిజంగాను మారు మనసు పొందితే నీలో మూడు కనిపించాలి. ఈ ప్యాసేజ్ని బట్టి బహిరంగ బాప్తిజం అనే సాక్ష్యం, రెండు విడువని ఎడతెగని సంఘ సహవాసం, మూడు సువార్త భారం, సువార్త చెప్పకుండా నోరు మూసుకొని కూర్చోవడం, నోరు మూసుకొని కూర్చోవడం విశ్వాసి వల్ల కాదు, వల్ల కాదు, చెప్పకుండా ఉండలేం, చెప్పకుండా ఉండలేం. మనం పొందుతున్న రక్షణ మన కుటుంబానికి, మన బంధువులకి, మన డిపార్ట్మెంట్కి అందించకుండా ఉండలేం. నాలుగో మాట మూలవాక్యం, అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, ఆ మాట మీద మనసు పెట్టాలి. ఆయన సంఘ సహవాసం చేశాడు, సంఘంలో ఉంటూ సువార్త చెప్పాడు, బాగుంది. కానీ 22వ వచనం ఏమంటుందంటే, ఆ స్థాయిలో లేడు, మరి ఎక్కువగా బలపడ్డాడు. ఎంత బాగా బలపడ్డాడంటే, ఈయనే మీరు సిలువ వేసిన యేసు, నేను హింసిద్దామనుకున్న యేసు, ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు, గ్రంథాల్లోంచి వాక్యాలు చూపించగలుగుతా ఉన్నాడు, గ్రంథాల్లోంచి వాక్యాలు చూపిస్తా ఉన్నాడు. యేసే క్రీస్తు అని రుజువు పరుస్తున్నాడు. ఎంత బలపడ్డాడు, మరి ఎక్కువగా బలపడి. నేనే మాట అంటాను. ఎస్ఎఫ్జే సహవాసాల్లో ఇప్పటికి మనం 940 మంది ఈ రాత్రి ఆరాధనకు వచ్చారు. రోజు ఈ 235 సహవాసాల్లో సుమారు 3000 కుటుంబాల వరకు కలుసుకుంటా ఉన్నారు. ఆ 3000 కుటుంబాల్లో 500 నాయకులు తయారయ్యారు. నిజంగా ప్రభుని స్తుతించాలి. 235 సహవాసాల్లో బైబిల్ స్టడీస్ నడుపుకోగలుగుతున్నారు. మిషనరీస్ కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నారు. ట్రైనింగ్లు పెట్టడానికి లాస్ట్ వీక్ బిల్డ్ బ్యాక్ స్టార్ట్ చేశాము. దాంట్లో 67 ఎన్రోల్ అయ్యారు. 15వ తేదీ బిబ్లికల్ లీడర్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, దానికి 125 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. అది కూడా ఎన్రోల్మెంట్ ఆపేశారు. ఆల్రెడీ టీలో 100 మంది ట్రైనింగ్ అవుతున్నారు, ఎంపీటీసీలో 100 మంది ట్రైనింగ్ అవుతున్నారు. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మేము వింటాము మీరు హరికథ బుర్రకథ చెప్పినట్టుగా చెప్పండి అన్న బలహీనులు ఎవరు ఈ సహవాసాల్లో లేరు, ఉండకూడదు ఉండకూడదు. ప్రారంభ దినంలో అలా ఉంటే తప్పలేదు, కానీ సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ మా సహవాసం బలహీనంగా ఉందంటే నీది ఒక పనికిమాలిన నాయకత్వం, నీకు అసలుకి సేవే తెలియదు, మిగతా వాళ్ళని ఎంగేజ్ చేయడం తెలియదు, మిగతా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం తెలియదు, మిగతా వాళ్ళకి ఉన్న కృపావరాలు ఏంటో ఐడెంటిఫై చేసి తమ్ముడా దేవుడిని దీని బాగా వాడుకుంటాడు, అక్క నువ్వు ఈ పని చేయి, అన్న నువ్వు ఈ పని చేయి చెప్పడం చేత కాదు. మళ్ళా సేమ్ ట్రెడిషనల్ చర్చెస్ లాగే వన్ మ్యాన్ షో అంతా నేనే. దయచేసి దయచేసి మరి ఎక్కువగా ప్రతి ఒక్కరు కాలంతో పాటు ఎదగాలి. 1వ సంవత్సరంలో పిల్లడు పాగుతా ఉన్నాడు పాకని, 1వ సంవత్సరం. 5వ సంవత్సరంలో పిల్లడు పాగుతున్నాడు, ఏం చెయ్యాలి, గుండెలు బాదుకోవాలి, జుట్టు పీక్కోవాలి. 5వ సంవత్సరంలో పిల్లడు పాగడం ఏంది, నడవాలి కదా, గెంతాలి కదా, ఎగరాలి కదా, 5వ సంవత్సరం కదా. మరి ఎక్కువగా బలపడి పక్క వాళ్ళ విషయం పక్కన పెడదాం, లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఎంత నీ వయసు, బాప్తీసం తీసుకుని 8 సంవత్సరాలు, మారు మనసు పొంది 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఏంది నీ ఎదుగుదల, ఏంటి నీ ఆత్మీయత, ఏంటి నీ సేవ, ఏంటి నీ పరిచర్య, ఏం చెప్పాలి ఏం చెప్పాలి. ఆకారం ఎదగకపోతే మరుగుజ్జుతా, ఎంత బాధగా ఉంటుందో, ఎంత ఎంత వేదనగా ఉంటుందో. నేను మరుగుజ్జోడిని, నేను మరుగుజ్జోడిని, నేను మరుగుజ్జుదాన్ని, ఆ మాట ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. చెప్పనా, ఆత్మీయంగా మరుగుజ్జుతాను, ఆత్మీయ మరుగుజ్జుతాను. ఎదుగు బుదుగు లేకుండా నేల కంటుకుని కూర్చున్నారు. పౌలు అలా లేడు, పౌలు వెళ్ళిన సంఘం అలా ఉంచలా, మరి ఎక్కువగా బలపడ్డాడు. ఎంత బలపడ్డాడు అంటే, ఎంత బలపడి 22వ వచనం, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఏమే క్రీస్తు రుజువుపరచుచు దమస్కులో కాపురమన్న యూదులను కలవరపరచను, యూదులను కలవరపరచను. చెప్పక ఉండలేడు, చెప్తే వాళ్ళు పట్టుకోకుండా సంపాదించుకోకుండా వింటే ఉండలేడు. ఎంత ఆత్మీయ ఎదుగుదల, ఎంత ఆత్మీయ ఎదుగుదల. ప్రభునందు పిల్లరా, నిజముగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటదే. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే వాక్యం అంటూ ఉంది, సమస్త దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని ఉంటాయి. సహజ సిద్ధంగా మనలో లేనిపోని చెత్త అంతా సాతాను మనలో పెడతాడు. నేను మారాను అంటే అర్థం ఏంటంటే, కొంత మారడం కాదు, సమస్త దుష్టత్వం పోవాలి, సమస్త కపటం పోవాలి, వేషధారణ పోవాలి, సమస్త దూషణ మాటలు పోవాలి, మొత్తం పోవాలి, ఎంటీ అవ్వాలి, కుండ ఖాళీ అవ్వాలి, కుండ ఖాళీ అవ్వాలి, పగలగొట్టబడాలి, ఇంకేమి లోపల ఉండకూడదు. అది మార్పు. కొంచెం 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 మారేది కాదు, తిరిగి జన్మించడం అంటే. ఏది ఉండకూడదు, ఏది లోపలికి వచ్చినా సెన్స్ పనిచేయాలి, ఏది లోపలికి వచ్చినా, ఏ పాపం లోపలికి వచ్చినా, ఏ అసూయ లోపలికి వచ్చినా, ఏ స్వార్థం లోపలికి వచ్చినా, సాతాను ఛాయలు ఏవి కనబడ్డా నీ అలారం సిస్టమ్ పనిచేయాలి. అలారం సిస్టమ్ అంటే వాక్యమే. మొత్తం లోకం, లోకంలోంచి రక్షించబడ్డాం, లోకస్థులం కాము, లోకం మనలో ఉండడానికి వీలు లేదు, లోకంతో మనం ఉండడానికి వీలు లేదు. మొత్తం ఖాళీ అవ్వాలి, మొత్తం ఖాళీ అవ్వాలి. క్యాస్ట్ ఫీలింగ్స్, కమ్యూనిటీ ఫీలింగ్స్, రకరకాల ఫీలింగ్స్ ఏవి ఉండడానికి వీలు లేదు. మనం కడగబడ్డవారు, మనం తిరిగి జన్మించిన వారు ఎలా ఉండాలి? 3వ వచనం, అవన్నీ మానేయాలి, కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను తాగాలి, అపేక్షించండి అన్నాడు. పిల్లోడు పాలు తాగినట్టుగా తాగాలి. వాడు కడుపు చిన్నదే, ఆ చిన్న కడుపు కొంచెం పాలు తాగుతుంది, మళ్ళా అరిగిపోతే అరగంటకి ఏడుస్తాడు, అరగంటకి అరగంటకి ఏడుస్తాడు. పాలు ఇచ్చేదాకా అమ్మను కూర్చొనివాడు ఏడ్చి ఏడ్చి పాలు తీసుకుంటాడు. పిల్లోడు పాలు తాగినట్టుగా తాగాలి. దేవుని మహాకృప. మామూలుగా అయితే బయట సంఘాలు సంవత్సరానికి 52 ప్రసంగాలు, దేవుని మహాకృప మనకు 365 రోజులు ప్రసంగాలే. ఉదయం వాక్యం, మధ్యాహ్న వాక్యం, సాయంత్రం వాక్యం, 1000 ప్రసంగాలు, 1000 ప్రసంగాలు. నేను అనుకుంటాను ఎస్ఎఫ్జే లాంటి సహవాసంలో నాలో ఎదుగుదల లేదండి, నన్ను దేవుడు వాడుకోవట్లేదండి, నాకేమీ చేత కావట్లేదండి అని అంటే నేను అనుకుంటాను ఎంతకంటే నీ ఇంటికి వచ్చి నిన్ను బుజ్జగించి 3 కోట్ల వాక్యం చెప్పే సహవాసం ఇంకొకటి ఏమైనా దేవుడిస్తాడని నేను అనుకోను. ఏమీ లేనప్పుడే వాళ్ళు ఎదిగారు. ఇంత చక్కగా ఇంటికి వచ్చి వాక్యం దేవుడు అందిస్తా ఉంటే తాగకపోతే ఎట్లా, బలపడకపోతే ఎట్లా, శ్రద్ధ లేకపోతే ఎట్లా, సిద్ధపాటు లేకపోతే ఎట్లా? పాలు ఎదుగుదలకి అవసరమైనట్టుగా వాక్యం అనే పాలు రక్షణ జీవితం ఎదగడానికి చాలా ప్రాముఖ్యం. మనం ఎదగాలంటే వాక్యాన్ని అంత బాగా చదవాలి, ధ్యానించాలి, గుర్తుపెట్టుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి. బైబిల్ లేకుండా నువ్వు ఆరాధనలో కూర్చోవడానికి ట్రై చేయకూడదు. తప్పని పరిస్థితులు జర్నీలో ఉన్నా ఆ సమయానికి ప్రభువా నేను కూర్చొని వాక్యం వినాలి, దాన్ని రాసుకోవాలి, దాన్ని మరలా నేను అప్లై చేసుకోవాలి, నేను నాకు అవకాశం వస్తే ఇంకొకరికి అందించగలగాలి అన్నట్టుగా మనం ఉండాలి, అన్నట్టుగా మనం ఉండాలి. అది ఆత్మీయ ఎదుగుదల, అది ఆత్మీయ ఎదుగుదల. కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో ఇదే మాటలు మాట్లాడతాడు. దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి, వాక్యం అనే పాలు తాగాలన్న మాట పాత నిబంధన భక్తుడు దావీదు ద్వారా దేవుడు రాయించిన మాటలు. కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టులు ఆలోచన చెప్పున్నాడు వద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు, దేవుడికి నచ్చినది వద్దు. దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గం, అపహాసకులుండే స్థలాలు వద్దు. చేయరానివి ఏది చేయొద్దు, అప్పుడప్పుడు కూడా చేయొద్దు. ఏ పసాన శాతానికి అవకాశం వద్దు. ఏ రోజు కూడా లోకానుసారంగా ఉండడానికి ట్రై చేయొద్దు, ఆస్కారం ఇవ్వద్దు. రెండవ వచనం, యెహోవ ధర్మశాస్త్రం ఆనందించుచు. టీవీ చూస్తే కలిగే ఆనందం కంటే, సినిమా చూస్తే కలిగే ఆనందం కంటే, ఫంక్షన్కి వెళ్తే కలిగే ఆనందం కంటే, లోకంలో ఉన్న పాపపు ఆనందాల కంటే ప్రభు సన్నిధిలో, సంఘంలో, వాక్యంలో, ప్రార్థనలో ఆనందం అనిపించండి. లేకపోతే నీ రక్షణ ప్రశ్నార్థకమే. అక్కడ ఆనందించాలి, అక్కడ ఆనందించాలి. పరిచర్లో ఆనందం నేను చెప్పగలను, నిజంగా ప్రభు పరిచర్లో ఎంతో సంతోషంగా ఉన్నాం. రెండో మాట, దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవ ధర్మశాస్త్రాన్ని ఆదివారం మాత్రమే కాదు, దివారాత్రులు, డే అండ్ నైట్, హోల్ డే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అంటాడు, ఇంట్లో కూర్చున్నావా పిల్లలకు వాక్యం చెప్పు, త్రోవలో నడుస్తున్నావా పిల్లలకు వాక్యం చెప్పు, పడుకోబెడుతున్నావా కథలు చెప్పుకో వాక్యం చెప్పు, లేచారా వాక్యం చెప్పు, నా ధర్మశాస్త్ర విధులు నేర్పించు. అది చెప్పాడు ఆయన. ఆల్ ద టైం పూర్తిగా లోకానికి దూరంగా ఉండాలి, పూర్తిగా వాక్యంలో మునుగు తేలాలి, పూర్తిగా లోకానికి దూరంగా ఉండాలి, పూర్తిగా సంఘ సహవాసంలో మునుగు తేలాలి. ఏ మాత్రం లోకానికి ఆస్కారం ఇవ్వకూడదు. అదే ఆది సంఘానికి, యెరూషలేము సంఘానికి ఆత్మదేవుడు పేతురు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం, ఇంకను అనేక విధాలైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. సలహా కాదు, హెచ్చరిక. వద్దు, లోక పోకడులు వద్దు, లోక స్నేహాలు వద్దు, లోకస్తులతో జోడి వద్దు, పొత్తు వద్దు, లోకస్తులతో వద్దు. వాళ్ళు మార్చేస్తామన్నా అని చెప్పుకో, వాళ్ళు మార్చడానికి పొత్తు పెట్టుకోకుండా కూడా ట్రై చేయొచ్చు. చీకటితో వెలుగుకు ఏమి పొంది, ఏమి పొత్తు, ఏమి పొత్తు, వద్దు. లోక స్నేహాలు, అరే మామ, అరే బావ, అట్లాంటి ఏమనుకోద్దు. మనుషులతో ఉండం, వాళ్ళ లక్ష్యంలో నడిపించడానికి ట్రై చేద్దాం. మనం వాళ్ళతో డేంజర్ లో పడకుండానే మనం ఉండాలి. కాబట్టి పిల్లరా, ఆయన మరీ ఎక్కువగా బలపడ్డాడు, నేను రక్షణ పొందానండి. ఆహా, రక్షణ పొందితే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం? పౌలు జీవితంలో నుంచి ఒక శ్రేష్టమైన మాట నేను ఆశపడతా ఉన్నాను మీ గమనాన్ని తీసుకురావాలని. అపొస్తలుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం. ప్రభు దర్శించాడు. ప్రభు దర్శిస్తే పౌలు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. అందుకు నేను, ప్రభువా నువ్వెవడు అని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడిని యేసును అని నాతో చెప్పును. నువ్వెవరయ్యా? నేను యేసు ప్రభుని, రక్షకుడిని, సర్వాధికారిని, నీకోసం ప్రాణం పెట్టినోడిని. నువ్వెంత పనికిమాలితనంగా ఉన్నా నిన్ను క్షమించాను, నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. దానికి 10వ వచనంలో ఆయన రియాక్షన్ చూడండి. అప్పుడు నేను, ప్రభువా నేనేం చేయాలి? నాకేం చేస్తావు కాదు, నాకేం చేస్తావు కాదు, రుణపడిపోయాను, బాకీ పడిపోయాను, ఎన్నో ఇచ్చేసావు, సంవత్సరాలు వృధాగా గడిపేస్తున్నాను, పిల్లలు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ, భార్య 1,00,000 రూపాయల కంటే ఎక్కువ, భర్త 1,00,000 రూపాయల కంటే ఎక్కువ, నా ప్రాణం 1,00,000 రూపాయల కంటే ఎక్కువ, బాకీ పడిపోయాను, నేను రుణపడిపోయాను. నువ్వేమైనా చేయగలవు, నువ్వు సమర్థుడివి. నేనే ఏమీ చేయకుండా ఫలాలు లేని గుడ్డి చెట్టులా ఉన్నాను, పైగా హింసించాను, దూషించాను, నన్ను క్షమించు, నన్ను వాడుకో. 10వ వచనం, ప్రభువా నేనేమి చేయాలి, నాకేం చేస్తావు కాదు, ఎన్నో చేశాడు, చేయాల్సింది మనమే. అవకాశం ఇచ్చాడు, ఆపర్చునిటీ ఇచ్చాడు, పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ప్రూవ్ చేసుకోరా నా మీద నీ ప్రాణంతో, ప్రూవ్ చేసుకోరా నీ సొసైటీ మీద, నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద, మనుషుల మీద, పొరుగు వారి మీద నీ ప్రాణంతో. ప్రేమ కలిగిన రాజ్యంలో ఉండాలంటే ప్రేమ లేకుండా ఎట్లా ప్రేమ రాజ్యంలోకి వెళ్తావు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు, ఆయన వాడు కాడు. రవ్వా నన్నేం చేయమంటావు? నేనేం చేశాను? అదే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఏం చేశాడు? అదే అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. అననీయతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆ మనుషుడు నిన్ను, నీ ప్రజలను హింసించిన వాడు, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళమంటావా? నీకు ఇప్పుడు దాకా సౌలు తెలుసు. ఇప్పుడు అతను ఎలాంటి వాడంటే ఎలా సిద్ధపరుస్తున్నానంటే మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15. అందుకు ప్రభు నువ్వు వెళ్ళు, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇస్రాయేల్ ఎదుటను నా నామాన్ని భరించుటకు ఇతడిని నేర్పరుచుకున్న సాధనం. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపబడునో నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను. నా దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు సంపాదించుకుంటాడో లేదు, ఆ మాట లేదు అక్కడ. నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవించాలో. క్రీస్తు మార్గమే, శిలువ మార్గమే, వేరే షార్ట్ కట్ లేవు, ఒకే మార్గం. ఏసే ఈ లోకంలో ఏం పనిచేసాడో ఆపనే, ఏసే నీ లోకం ఎట్లా హింసించిందో అలాగే. ఇంకొక బైబిల్ లేదు, ఈ మార్గమే. సెలవులు పెట్టుకొని దూరమనక భారమనక హాస్పిటల్ చుట్టూ తిరిగి నర్సులు బతిమాలుకొని అమ్మా ప్రార్థనకు వస్తారా, అమ్మా ప్రార్థనకు వస్తారా, మాకేదో పని లేకుండా ఖాళీ కూర్చున్నట్టు. మరేం చేద్దాం? ఆయన పరలోకం భూలోకం దాకా వచ్చాడు, మనం కాస్త వెళ్ళకపోతే ఎట్లా వెళ్దాం? ఖర్చు పెడదాం, బతిమాలుకుందాం, మేము బిజీగా ఉన్నామండి, వెయిట్ చేయమండి, వెయిట్ చేద్దాం. సిలువ మార్గం అలాగే. ఆయన నామము నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవింపవలనం. చిత్రం, డాక్టర్ గారి దగ్గరికి నర్సులు వెళ్ళాలి, డాక్టర్ గారు నర్సుల దగ్గరికి వెళ్ళి బతిమాలకు అంటున్నాడు, అమ్మా ప్రార్థనకు రండి, అమ్మా ప్రార్థనకు రండి. కానిస్టేబుల్స్ సిఏ దగ్గరికి వెళ్ళాలి. సిఏలు వచ్చి కానిస్టేబుల్ బతమారుకున్నాడు, తమ్ముడు ఆ ప్రార్థనకు రా, సిలువ మార్గం వేరే మార్గం లేదు, అట్లాగే సిలువ వేయబడదాం. ఆయన నామం నీకు ఎన్ని శ్రమలు అనుభవించవలను, ఎన్ని శ్రమల బహుగా బలపడడం అంటే అర్థం ఆయన రూపంలోకి రావడమే, ఆయన స్వారూప్యంలోకి రావడమే, ఆయన స్వారూప్యంలోకి రావడమే. అయిన మాట అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనాలు 23-24 వచనాలు అనేక దినాలు గతించిన పిమ్మట, కొన్ని దినాలయ్యాయి యూదులు పౌలును చంపనాలోచింపగా ఎట్లా కనిపించాడంటే వీడు బతకూడదు, వీడిని ఉంచకూడదు, వీడిని బతకనివ్వకూడదు అంత రియాక్షన్ వచ్చింది. ఎందుకు ఖాళీగా ఉండడుగా, నోరు మూసుకొని ఎట్లా కూర్చుంటాడు, కూర్చోడు, వెళ్తాడు, చెప్తాడు, వాదిస్తాడు, ఒప్పిస్తాడు, రుజువులు చూపిస్తున్నాడు. పౌలు బలపడిన ఎలా కనబడుతుందంటే సాతాన్ తట్టుకోలేకపోతా ఉన్నాడు. 24 వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును, వారు అతను చంపవరనని రాత్రి పగల్లో ద్వారముల వద్ద కాచుకొని చుండిరి. డే అండ్ నైట్ ఆయన పనిచేస్తున్నాడు పౌలు, డే అండ్ నైట్ దొరికితే చంపేద్దామని చెప్పి శత్రువులు చూస్తున్నారు. డే అండ్ నైట్ వాడు ఎవరిని మింగుతున్నా అని గర్జించి సింహం వాళ్ళే ఎప్పుడూ వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆదివారం మాత్రమే సాతాను పనిచేయడు, అనుదినము పనిచేస్తున్నాడు. దేవుని బిడ్డలు ఆదివారానికి మాత్రమే పరిమితం కాకూడదు, అనుదినము భోజనం ఎట్లాగైతే అనుదినము, స్నానపానాదులు ఎట్లాగైతే అనుదినము, భక్తి అనుదినము. ఆదివారం మాత్రమే కాదు, ఆదివారాన్ని నెగనిస్ట్ కాదు కానీ ఆదివారం తర్వాత ఇంకొక 6 రోజులు ఉన్నాయి పనిచేయడానికి. ఆదివారం వస్తే తప్ప నాకు ఆరాధించాలని మనసు కలగదంటే ఎట్లా, ఆదివారం వస్తే తప్ప నేను బైబిల్ చూడను అంటే ఎట్లా? సాతానికి విజయమే. కాబట్టి ఖచ్చితంగా విశ్వాస యాత్రలో సాతాను అశోధన తీసుకొస్తాడు, అనేక శోధన తీసుకొస్తాడు. ప్రతి శోధన దగ్గర నువ్వు ఎదిగిన విశ్వాసవేది నీకు అర్థమేమర్థం అవ్వాలంటే ఇది శత్రువు పని, ఆపడం వాడి పని, ఆగకుండా వెళ్ళడం నా పని, బెదిరించడం వాడి పని, ధైర్యంగా ఉండడం నా పని. రీసెంట్ గా నెల్లూరు వార్షికోత్సవం జరిగింది. నెల్లూరు వార్షికోత్సవంలో రిటర్న్ జర్నీలో అగ్రికల్చర్ సహవాసం నుంచి కోఆర్డినేటర్ ఆవిడ వచ్చింది. అమ్మా నువ్వు ఎట్లా వచ్చావు, మళ్ళా మా వెహికల్ తీసుకెళ్లిపోతావు, తీసుకొస్తావు అంటే ఎట్లా, ఎప్పుడు వచ్చావు అమ్మా, లేట్ అయిపోయావు, లేట్ అయ్యావా అంటే అవును బ్రదర్, 5 నిమిషాల్లో వందే భారత్ ట్రైన్ మిస్ అయింది అంది. ట్రైన్ మిస్ అయినా నువ్వు మిస్ అవ్వలేదా అని అన్నావు. ఎట్లా మిస్ అవుతావు, ట్రైన్ మిస్ అయినా ఏది మిస్ అయినా మనం ఎట్లా మిస్ అవుతాం, నెక్స్ట్ బస్సు వచ్చింది, బస్ ఎక్కేసాను. చాలా సార్లు ఇంట్లో పిల్లలకు బాగుండదు, మనకు ఆరోగ్యం బాగుండదు, ఉద్యోగంలో ఖాళీ ఉండదు, ఏదో ఒక రకంగా శోధన వస్తూ ఉంటుంది. శత్రువు పని, మరి మనం ఏం చేయాలి? మనం ప్రార్థన పూర్వకంగా లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, వాడి పని వాడు చేస్తూ ఉండగా మన ప్రభు శక్తిమంతుడు, బావా నేను సరిగ్గా సిద్ధపడలేకపోయాను, నన్ను క్షమించు, నేనైతే ఆగను, నన్నైతే నువ్వు ఓడిపోనవు, నీ పని నువ్వు చేసుకుంటావు, నీ పని నువ్వు చేసుకుంటావు. ప్రభుని పిల్లరా, ఖచ్చితంగా శోధనలు అనేకమైన శోధనలు పౌలు అనుభవించాల్సి వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24-28 వచనాల్లో మచ్చుకు కొన్ని విషయాలు చెప్పాడు. బాబు నేను ప్రవ్వాన నేను ఏమంటావు అన్నప్పుడు నువ్వేం చేయాల్సిన పనులా, కూర్చో, అన్ని నేనే చేస్తాను, అన్ని నీ కాల్ దగ్గర తీసుకొస్తాను, కూర్చొని తిను అని ప్రభు ఏం చెప్పలా, సరే ప్రూవ్ చేసుకో నా మీద నీ ప్రేమంతో, ప్రూవ్ చేసుకో నీ జాతి మీద నీ ప్రేమంతో, ప్రూవ్ చేసుకో. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయం అంటాడు, ఇశ్రాయేలు రక్షణ పొందాలన్నది నా హృదయ అభిలాష, వారి విషయమైన దేవునికి చేయు ప్రార్థన. నా జాతి రక్షించబడాలి, ఎంత పరిగెట్టాడో. నువ్వు ఎట్లా చేస్తావు, చేసి ప్రూవ్ చేసుకో అంటే పౌలుకు వచ్చి కొన్ని మాటలు చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి, వారి హెబ్రీయుల నేను హెబ్రియుడిని, వారి ఇస్రాయేల్లా, నేను ఇస్రాయేల్నే అని మాట్లాడితే 23, వారు క్రీస్తు పరిచారకుల వెర్రు వారి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని ఏం చేసావు మరీ విశేషముగా ప్రయాసపడితేని. ఆ మాటల మీద మనసు పెట్టండి, మరీ విశేషముగా, మరి అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటుంది. ఇక్కడ ఆగుదాం. ఎన్నిసార్లు జైలుకెళ్ళో లెక్కే లేదు. ఒక్కసారి జైలుకెళ్తేనే మనం ఇక యేసుక్రీస్తు ప్రభుకి టాటా బాయ్ అవుతు బాబు, సువార్త లేదు, సేవ లేదు, ఇంకేం లేదు, జైల్లో పెడతారట. కానీ పౌలు ఎన్ని మార్లు ఈ ముఖానికి సిగ్గే లేదు. ఎన్నిసార్లు అయినా ప్రభు కోసం జైలుకి వెళ్తాడు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, అపరిమితముగా దెబ్బలు తింటుంది ప్రభు కోసం. ఎన్నిసార్లు దెబ్బలు, ఏమి సిగ్గే లేదా? లేదు. ప్రభు కోసం సిగ్గుపడకుండా ధైర్యంగా రుణం తీర్చుకోవాలిగా, బాకీ తీర్చుకోవాలిగా, కృతజ్ఞత కలిగి ఉండాలిగా. నిజంగా ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప సాక్ష్యం. మరి ఎక్కువగా బలపడ్డాడు. అనేక శోధనలో ఎక్కడా ఆగిపోలా, ఎక్కడా ఆగిపోలా. యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 26-27 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 25-27 వచనాల్లో మాట్లాడుతున్నాడు. బహు జన సమూహాలు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను తన స్థానాన్ని సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేది పిల్లల కోసమే, భర్త కోసమే, మన కోసమే, ఆరోగ్యం కోసమే, ఉద్యోగం కోసమే, లాభాల కోసమే. నాకేమిస్తావు, నాకేమిస్తావు, నా కొడుక్కి ఏమిస్తావు, నా కూతురికి ఏమిస్తావు, ఇంకేమిస్తావు. జలగా ఇమ్ము 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 అంటదట, పొట్ట సాగుతా ఉంటది. ఎంత ఇచ్చినా చాలదు, కృతజ్ఞత లేని జీవితాలు. ఆయన అంటున్నాడు, నా దగ్గరకు వస్తే నువ్వు వదులుకోవాలి, నువ్వు ద్వేషించాలి. ఎవరిని, ఎవరిని ద్వేషించాలి? తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, ఇంకెవరిని ద్వేషించాలి? నిన్ను, నువ్వు కూడా. తన ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన దగ్గరికి వస్తే చాలా బాగుంది, అది బైబిల్లో లేదు. ఎవడైనా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తే హింస, హింస, శ్రమలు, సాతానుతో పోరాటం, విఆర్ ఇన్ ద వార్ఫేర్, యుద్ధంలో ఉన్నాం, సాతానుతో పోరాడుతున్నాం, చెరలో ఉన్న వారిని బందీకానాల వలన విడిపించడానికి మోకాల మీద పోరాటం. ప్రవ్వా ప్రవ్వా, స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నన్ను తీసేసుకో. జాన్ నాక్స్ ప్రార్థన, ఓ లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్, ఆర్ ఎల్స్ ఐ డై. స్కాట్లాండ్ దేశాన్ని నన్ను రక్షించు, లేదా నన్ను చంపు. ఇంకెందుకు ఈ పాడు బ్రతుకు? నా దేశం రక్షించబడకపోతే ఇంకెందుకు నేను రక్షించబడి ఏంటి ఉపయోగం? నువ్వైతే ప్రాణం ఇచ్చావు, నేను అట్లా చేయకపోతే ఎట్లాగా? భక్తులందరికొన్న గ్రహింపదే, భక్తులకు అందరికొన్న గ్రహింపదే. నాకేంటి కాదు, నీకేంటి? నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి. నేను ఎంతైనా నష్టపోయినా పర్లేదు, నష్టం కాదు, లాభం, 100 రెట్లు లాభం. ఆ గ్రహింపుతో వాళ్ళు ఉన్నారు. శ్రమల్లో ఆగిపోలా, సాతాను బెదిరింపుల దగ్గర ఆగిపోలా, ఎక్కడా ఆగిపోలా, ఎక్కడా ఆగిపోలా. చివరిగా చివరిగా పౌల జీవితంలో నుంచి మనం నేర్చుకోదగ్గ మరొక మంచి మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. సహోదరులు దీన్ని తెలుసుకుని అతన్ని కైసరకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిణీ. ఎక్కడికి వెళ్ళాడు? తార్సుకు వెళ్ళాడు. అదే 9వ అధ్యాయం 11వ వచనం, తార్సు వాడైన సౌలు నేటివ్ ప్లేస్కి వెళ్ళాడు. నిజంగా రక్షించబడితే నీ ప్రభావం నీ స్వజనుల మీద, నీ ప్రభావం పుట్టిన ప్రాంతం మీద, నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద, వాళ్ళ కొరకు భారము, వాళ్ళ కొరకు ఏమీ లేకపోతే. నేనంటాను రోజు మెడికల్ డిపార్ట్మెంట్లో ఆ తెల్ల చీరలు కట్టుకుని తిరుగుతా ఉంటే ఏమనిపించదా? ప్రభు నన్ను ఎందుకు మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చాడు, రోజు పోలీస్ యూనిఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్ లో తిరుగుతా ఉండి ఏమనిపించదా, నాకెందుకు యూనిఫామ్ ఇచ్చాడు, నాకెందుకు ఈ క్యాప్ ఇచ్చాడు, నాకెందుకు ఐడి కార్డు ఇచ్చాడు, నాకెందుకు విలువ ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, జీతం ఇస్తున్నాడు, అవ్వా నన్నేం చేయమంటావు, నన్నెందుకు రక్షించుకున్నావు, నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు, బైబిల్ పక్కన పెట్టి మిగతావన్నీ చేత పట్టుకొని దేవుడికి దూరంగా జీవిస్తావనా? కాదు కాదు, అక్కడ పంపించింది ఆయన పని ఉంది, అక్కడ పంపించింది ఆయనకి పని ఉంది, ఆ ఉద్దేశంతో పంపించాడు, ఆ ఉద్దేశంతో పంపించాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతా ఉన్నారు, మార్కు సువార్త 5వ అధ్యాయం 19వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 19వచనం, 19వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఆయన వాడికి సెలవు ఇయ్యక 18లో దెయ్యం పట్టిన వాడు స్వస్థత కలిగిన తర్వాత, అయ్యా నేను నీ దగ్గర ఉంటాను, ఆయన అంటాడు నా దగ్గర ఉండడం కాదు, నేను తండ్రి దగ్గర ఉండి హ్యాపీగా ఉంటాను, ఆయనతో ఉండాలి, దేవునితో సమానంగా ఉండాలి, దేవదూతల ఆరాధన పొందుకోవాలి, పరలోకంలో సుఖపడాలి నేను అనుకోలే, నువ్వెట్లనుకుంటావు? తర్వాత నాతో ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన వానికి సెలవు ఇయ్యక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని అందు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నింటిని వారికి తెలియజెప్పు, చెప్పు. నువ్వు వెళ్లాల్సిన మనుషుల దగ్గరికి, వెళ్లాల్సిన స్వజనుల దగ్గరికి, వెళ్లాల్సిన ఇంటికి, వెళ్లాల్సిన బంధువుల దగ్గరికి, వెళ్లాల్సింది నీ స్వజాతి దగ్గరికి. రక్షించుకున్న భూమి మీద ఎందుకోసం ఉంచానంటే, నాకు నీలాగే అనేక మంది రక్షించబడాలి, ఒక్కరు కూడా నశించిపోకూడదు. అది దేవుని మనసు, అది దేవుని మనసు. ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను బాగున్నానా, నా పిల్లలు బాగున్నారా, నా ఉద్యోగం బాగుందా, 1వ తేదీన జీతం వస్తుందా, హ్యాపీగా కూర్చున్నానా, జ్వరం వస్తే ప్రార్థన చేసుకున్నానా? లోకం సంఘం కాదు, మారు మనసు పొందిన విశ్వాసి కాదు, మార్పు లేని జీవితం, పాత జీవితం, లోకానుసారమైన మనసు. అపొస్తల కార్యాల కింద 10వ అధ్యాయంలో కొర్నేలి పెద్ద అధికారి, సెంచురియన్, శతాధిపతి, తన ఇంటి నిండా బంధువులు తెచ్చేసుకున్నాడు, స్నేహితులు తెచ్చేసుకున్నాడు, పేతురు వస్తున్నాడు, పేతురు గారిని తీసుకొచ్చాడు, చెప్పు వీళ్ళకి ఏం చెప్తావో, దేవుడు నేను చూపించాడు, నా బంధువుని తీసుకొచ్చాను, నువ్వేం చేస్తావు చెయ్యి, మొత్తం ఉంచాడు. కొర్నేలి ఇంట్లో ఉన్న వారందరినీ కూడా ఆత్మదేవుడు నింపాడు, పేతురు నేలలో ఉంచాడు. అంత ఆశ్చర్యం, అంత ఆశ్చర్యం. ప్రభునంతులారా, నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మనం మారితే మన లక్షణాలు కనిపించాల్సిందే, మనం మారితే మన మార్పు లోకానికి కనిపించాల్సిందే. ఏ మార్పు లోకానికి కనిపించట్లేదు, ఏ మార్పు మనకు కనిపించట్లేదు అంటే మన డేంజర్ లో ఉన్నాం. జీవించున్నావు అని పేరుంది కానీ యూఆర్ జస్ట్ డెడ్, యూఆర్ జస్ట్ డెడ్ బాడీ, మృతుడివే, మృతుడివే అన్నాడు. మనం మారితే మన బాప్తీసం లోకం చూడాలి, మనం మారితే మన సంఘంతో కలిసి పరిచర్య చేయటం లోకం చూడాలి, మనం మారితే మన నోట సువార్త లోకం వినాలి, మనం మారితే సంవత్సరాలతో పాటు మన ఆత్మ ఎదుగుదల మన నాయకులు చూడాలి, మన నాయకులు మన ఎదుగుదలను చూడాలి, మనం మారితే శోధనలో, అనారోగ్యాల్లో, సమస్యల్లో ఎక్కడా కుంగిపోక విశ్వాసంతో జయించడం లోకం చూడాలి, లోకం మనలో విశ్వాసాన్ని చూడాలి. మనం మారితే మన బంధువులు, మన స్నేహితులు, మన స్వజాతి, మన పనిచేస్తున్న పని స్థలాల్లో మార్పులు చూడాలి. అది మార్పు అంటే. అట్లాంటి సాక్షి జీవితాన్ని ప్రభు ఈ నూతన సహవాసం, కృష్ణా మెడికల్ సహవాసానికి మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.